many of you are here, if this is your first meeting in the conference?
మరి ఇదే చాలా తెలివైన జరుగుతున్నది. ఇదే కాన్ఫరెన్స్ కి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఫస్ట్ కాన్ఫరెన్స్ కి నేను
వచ్చేటప్పుడు
ఈ మీటింగ్ ఫస్ట్ వచ్చిన
వాళ్ళు
నిన్న రాను వాళ్ళు ఈ రోజే మొదలు వచ్చిన చెప్పండి.
Some meetings yesterday. Yeah, okay, good. Very, very good. Well, it's so good to be with you. We realize that we're sharing a lot of material. And it's not easy to put it all in our minds, in our hearts. But we are trusting the Lord to help us all get some revelation.
Kanika anta okka saayam manu teesukovali kashtam kanka devudu aaradhapadam devudu manu sahayam cheyandi kanka bayata vastunnaru kollo kuchama cheppandi shaykar pastor.
The most important thing is that all of us have an ear to hear, that we're willing to hear whatever the Spirit might be speaking to us.
Kanika aatma cheppey manu inda unda room lo charamulo vastisva eppudu kuda devudu kuda.
So even if we can't remember all of the points, the Lord still has a way to help us if we really are willing to listen.
చెప్పేదంతా కూడా మేము గుర్తుపెట్టుకోకపోయినా కూడా మనం దేవుని అడుగుతున్నాం, ప్రభువా నిన్నది మేము మర్చిపోకుండా ఉండడానికి సహాయం చేయగా.
I want to start this morning with a very, very brief overview of what has been shared so far.
కనుక ఇప్పటి వరకు మనం నిన్నటి చెప్పింది ఒకసారి మనం విందాం.
You know, this conference is about the Lord Jesus Christ coming again to this earth.
ఈ కాన్ఫరెన్స్ క్రీస్తు రాకడ గురించి మనం చెప్పుకుంటున్నాం.
And in this conference, we feel God wants us to share the great need of preparation for His return.
మనందరం కూడా ఆయన యొక్క రాకడకు సిద్ధంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మనందరం సిద్ధపడాలి.
Then shared on the first day that the bride must make herself ready for the coming bridegroom.
But Sahaja Dan chepparu enni kumarta enni kumaru koru siddhapadali.
And he was sharing with us that one of the most important things for us to be ready is to follow the Lord's commandment to love one another.
Kanta manike pramukhamaindi devu ichina aagyanu manam paatinchali.
In 1 John 4, it talks about us being perfected or matured in our love. And if we are matured in our love toward one another, then we are ready to have boldness when God comes in the day of judgment.
మరి దేవుడు సిద్ధపడుతున్నాడు రావడానికి, కనుక సంఘమైన మనం కూడా సిద్ధపడి ఉండాలి.
Then also encourage us that we should assemble together to help one another in love and good works, even the more as we see the day drawing near.
మరి ఎంత చెప్పినట్టుగా ఊరిక సంఘాల గురించి చెప్తున్నాను నేను. మరి మర్చిపోకుండటానికి డాడీ చెప్పాడంటే ప్రేమ గురించి చెప్పాడు, సహవాసం గురించి చెప్పాడు, నిరీక్ష గురించి చెప్పాడు.
Then I shared a message that the Lord Jesus, when He comes back, is going to come back suddenly.
నేను చెప్పాను కదా, యేసు ప్రభువు త్వరగా వస్తున్నాడు అనే మాటకు అర్థము అకస్మాత్తుగా వస్తున్నాడు అనే అర్థమవుతుంది.
When he suddenly comes, he's going to put into place a lot of end times events which will happen very rapidly.
అకస్మాత్తుగా వస్తున్నాడు అనే అర్థం ఏంటంటే ఆయన రాకడకు సంబంధించినటువంటి సంగతులన్నీ కూడా వెంట వెంటనే జరిగిపోతా ఉంటాయి, అకస్మాత్తుగా జరిగిపోతా ఉంటాయి. ఒకటి కూర్చొని పక్క కూర్చోండి, వాళ్ళంతా కూర్చొని పక్క.
The first time the Lord Jesus came to the earth, He came as the Lamb of God to lay down His life to take away the sins of the world.
మొదటిసారి ఆయన వచ్చినప్పుడు గొర్రెలుగా వచ్చాడు, కానీ ఇప్పుడు ఆయన రాబోతుంది వేరే విధంగా రాబోతున్నాడు. ఎడమ గోరు కూర్చోబెట్టుకుంటే అక్కడ రోజు కుడి పక్క కూర్చోబెట్టండి.
But the Bible tells us very clearly, when He comes again, it's not as the Lamb of God, it's as the judge.
ఆయన గొర్రెలుగా రావడం లేదు, ఈసారి న్యాయాధిపతిగా రాబోతున్నాడు యేసు ప్రభు.
And when He comes suddenly, He begins to bring in His end-time plan, and part of that will be to judge every person and recompense every person according to what they have done.
ప్రతి వారికి వారి వారి క్రియల చొప్పున జీతం ఇచ్చినట్లు అనుభవించున్నాము.
Our eternal salvation has nothing to do with our works.
నిత్య జీవము అనేది మన క్రియలతో ముడిపెట్టకూడదు.
Our life in eternity with God is assured for us because we placed our trust in what Jesus Christ did for us on the cross.
నిత్య జీవాన్ని మోక్షాన్ని దేనితో ముడిపెట్టాలంటే దేవుని కృప ద్వారా మనము క్రీస్తునందు క్రీస్తు సిలువలో చేసిన కార్యాన్ని మనం నమ్మి విశ్వసించి ఆయన స్వీకరించాం కనుక అప్పుడే నిత్య జీవాన్ని ఒక బహుమానంగా దేవుడు ఇస్తున్నాడు.
His blood was shed for what we might term our eternal forgiveness.
కనుక అదేంటంటే ఆయన రక్తము మనలను నిత్యత్వంలోనికి నడిపించడానికి మన పాపాలను క్షమించి వేసింది.
But during the realm of time, God is exercising a moral government over every person.
ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దేవుడు తన నీతి పరిపాలనను ఆయన మనలో ఉంచుతున్నాడు.
So according to his government over us, he is looking to see what kind of a life we've lived and what kind of service we've rendered to him since we have become a believer.
కనుక మనం విశ్వాసి అయిన తర్వాత ఎటువంటి జీవితం జీవిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము.
And when we come before the judgment seat of Christ, he's going to evaluate our life, he's going to evaluate our service, and he's going to pay us back according to what we have done. If we've done good, he'll pay us back good. If we've done poorly, then we will get a negative recompense.
కనుక న్యాయపీఠము క్రీస్తు న్యాయపీఠము ఎదుట విశ్వాసులు నిలవబడినప్పుడు వారికి ఆయన వారి క్రియలు చొప్పున బహుమానం ఇస్తున్నాడు.
But we must remember also that we have a wonderful thing called confession of our sins.
ఇంకొకటి మనకి మన పాపములను మనము ఒకరికొకరు క్రీస్తుతో ఒప్పుకున్నట్టయితే,
if I have sinned,
నేను పాపం చేసినట్లయితే,
if I sincerely repent and confess my sin to God,
మన పాపాలు దేవునికి నేను ఒప్పుకున్నట్లయితే,
he cleanses me from all unrighteousness.
మరి దుర్నీతి నుంచి ఆయన నన్ను విడుదల చేస్తున్నాడు.
And he's not going to judge me for that confessed sin. He's going to not look at that at all.
కనుక నేను ఆయన సన్నిధానంలో ఒప్పుకున్నటువంటి ఆ యొక్క పాపాలను ఆయన గుర్తుపెట్టుకోవడం లేదు. జనసేనండి.
So we must speak two principles of truth in the Bible very clear.
Kanaka Bible lo unnatundi prabhu pettinatundi niyamalu okasari gyanapam chestunna principles ni.
Eternal salvation is by grace through faith in the Lord Jesus Christ.
Ye devusangama
as apart from works.
Nitya jeevamu anedi ఎఫెసీయుల రాసిన పత్రిక రెండవ అధ్యాయం 8వ వచనంలో చెప్పిన విధంగా అది క్రియల వల్ల కలిగినది కాదు, నిత్య జీవం అనేది దేవుని కృప ద్వారా మనము క్రీస్తు మీద పెట్టుకున్న విశ్వాసం ద్వారా నిత్య జీవము దేవుడు మనకు అనుగ్రహించే బహుమానంగా.
హల్లెలూయా.
అయితే క్రైస్తవ జీవితంలో మనం జీవించినటువంటి విధానం చేసిన క్రియలకు ఆయన బహుమానం ఇస్తున్నాడు, కానీ నిత్య జీవాన్ని మాత్రం కలిగించాడు. అర్థమవుతుందా?
And then Brother Gary shared with us that the Bible is a divine romance.
మరి గ్యారీ చెప్పిన బైబుల్ అనేది ఆత్మీయ సంబంధమైనటువంటి రొమాన్స్ ఏమంట తెలుగులో ప్రేమ, దేవుని యొక్క ప్రేమ.
God is seeking a bride for his son.
దేవుడు పెళ్లి కుమార్తెను చూస్తున్నాడు క్రీస్తు కొరకు.
He wants to bring together Christ and a glorious church.
దేవుడు మహిమ కలిగినటువంటి సంఘముగా పెళ్లి కుమార్తెగా మనం తయారు చేస్తున్నాడు.
In Ephesians, this is called the great mystery.
ఇది ఒక గొప్ప మర్మముగా చెప్తున్నాడు ఎఫెసీయుల రాసిన పత్రికలో.
That Christ and his church will be one.
క్రీస్తు ఆయన సంఘము ఒకటైపోతుంది. ప్రచురణ పెట్టుకుంటే గౌరవం పంపించేయండి.
But we see from Genesis, just as Eve was taken out of Adam's side.
మరి తెలుసు అవ్వ ఏ విధంగా సృష్టించబడింది, ఆదాము యొక్క పక్కన నుంచి సృష్టించబడింది.
So the church must be something that's produced out of Christ in his life.
కనుక సంఘము కూడా క్రీస్తునికి వచ్చిందే, క్రీస్తుకు వ్యతిరేకంగా విరోధంగా లేచిన సంఘము క్రీస్తులో నుంచి వచ్చిందే క్రీస్తు సంఘము.
So that is what God is doing now. He's trying to working our lives so that we would live out Christ and not just our own life. And in doing that, we would be that bride prepared for His coming.
Ganta, Christu Sangamaina Manamu, Christu Chetra Kodana Narchavariga Untan, Bhakta Bhadi Jivita Lobadi Untu, Manamu Kuda Yesu Lobadi Untan.
So Gary is going to share more about the seven churches in Revelation 2 and 3.
Kanta, Kaudu Gary, ప్రకటనలో ఉన్నటువంటి ఏడు సంఘాల గురించి తర్వాత ఆయన మాట్లాడతారు.
The whole point there is to see how God is working and walking amid in the midst of the lampstands, the churches, to gain a pure bride for Christ.
కనుక క్రీస్తు కొరకు మన పూజలు కూర్చోయాలి. క్రీస్తు కొరకు మనము సిద్ధపడినటువంటి సంఘంగా మనం పూజలు కూర్చోయాలి.
And then in the last message we shared, Dan emphasized that our preparation for the Lord's return is altogether of something of our experience of Christ lived in us and through us.
కనుక క్రీస్తు మనలో నివసిస్తున్నాడు, మనం క్రీస్తు కొరకు నివసిస్తున్నాం.
The Christian life is not just using our natural abilities and natural strength and natural zeal.
క్రైస్తవ జీవితం అనేది మన డిగ్రీలు, మన యొక్క అనుభవం, మన జ్ఞానాన్ని బట్టి నడవదు. జాగ్రత్తగా
The Christian life is learning to let Christ live in us by faith and learning to let Christ live through us by our faith in the Lord.
ఒకరి యొక్క క్రైస్తవ జీవితాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటామంటే ఆ వ్యక్తిలో ఉన్న క్రీస్తు నడుస్తున్న విధానం బట్టి నిజంగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నాడయ్యా అని మనసు సాక్షి చెప్తారు.
Nothing of the old creation or old life is good for preparing for the coming of the Lord.
జాగ్రత్తగా క్రీస్తు పూర్వము అంటే మనలో క్రీస్తు రాక పూర్వము ఉన్న జీవితము మంచి జీవితం కాదని.
But we are a new creation in Christ.
ఇప్పుడైతే మనం క్రీస్తులో నూతన సృష్టి అయి ఉన్నాము.
But we realize the life of the new creation in the realm of the Spirit.
ఇదంతా కూడా ఆత్మ సంబంధంగా జరుగుతూ ఉన్నది.
God is working in all of our circumstances to help us put to death the old life and bring in the new resurrection life of Christ in us. This is for our daily living, in our house, in our home, in the church, in everything. The church must be what is constituted with Christ in our living.
కనుక మన ప్రాచీన పురుషులు ప్రాచీన స్వభావం నిరంతరంగా చనిపోవాలా, నూతనంగా జన్మించిన వారమైన మనము రోజు రోజుకు క్రీస్తులో అభివృద్ధి అవుతూ, క్రీస్తు జ్ఞానం దృష్టిలో అభివృద్ధి అవుతూ, మన జీవ విధానం మనం మార్చుకునే వారిగా, ప్రభు జీవించే వారిగా మన జీవితంలో మనం ఉండాలి.
హల్లెలూయా.
కనుక ఒక ప్రాముఖ్యమైన విషయాలతో నేను మీతో మాట్లాడుతాను. ఈ యొక్క వాతావరణంలో
This is about Christ coming 1,000-year kingdom when he reigns on the earth from his throne in Jerusalem.
You want to put the baby title for this message? Christ's kingdom of
ఇది రాసుకోండి. ఈ యొక్క వాక్యం యొక్క ఏమంటారు టైటిల్ ఏంటంటే క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన. క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన అని చెప్పే వాక్యం. ఆయన యొక్క పరిపాలన ఏ విధంగా చేస్తారనే దాని గురించి మనం మాట్లాడుకుందాం.
I know all the brothers here, the saints here, want to help other believers know the truth.
మాకు తెలుసు ఇక్కడ కూర్చున్న మీరు అనేకులు ఈ విన్న వర్తమానాలు మళ్ళా మీరు మీ సంఘాలు మాట్లాడతారు, మిగతా వాళ్ళ పంచుకుంటారు.
And I want to make some very important statements right now.
ప్రాముఖ్యమైనటువంటి మాటలు చెప్తున్నాను.
The truth about the coming 1,000-year kingdom of Christ is very important in God's plan.
దేవుని యొక్క ప్రణాళికలో ఈ 1,000 ఏళ్ల పరిపాలన అనేది చాలా ప్రాముఖ్యమైనది.
But the fact is, this aspect of God's plan, this 1,000 years, has received very little attention from Christian preachers and teachers.
వాక్యాన్ని చెప్పే వాళ్ళు, బోధకులు, సంఘకాపరులు అనేక సార్లు ఈ విషయాన్ని మర్చిపోయి మిగతా బోధన చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం.
Now I think all of you received some pages which were handed out at the beginning, right?
ఎంత పేజెస్ ఇచ్చారు చూపించండి. అందులో దేవుడు పేజెస్ చూపించండి.
that one there. Show them that. This article, in this article here is some many points about the thousand-year kingdom. So I cannot cover all the points in this message, but this paper will be good for you.
మీకు అందకపోతే అడిగి తీసుకోండి. ఇప్పుడు చెప్పే మాటలు చాలా దాంట్లో ఉంది.
Dear brothers, when we come to interpret and learn the Bible, we must keep certain rules of how to interpret the Bible.
ప్రియ దేవుని సంఘమా, నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం తర్జుమా చేసేటప్పుడు అది హెబ్రీ గ్రీకు భాషలో రాయబడింది మన సరిగ్గా అర్థం చేసుకోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్, one of the most important rules, if we read a verse, we must interpret it or understand it in context by the verses that are around it and the book that it's in.
మన చదివిన పుస్తకం బైబిల్లో వస్తుందవుతున్న సువార్త ఆ వచనం చదువుతున్నాం అనుకోండి, ఆ వచనానికి సంబంధించిన అనేక వచనాలు బైబిల్లో ఉంటే కనుక దానికి సరిపోయే మనం చూసుకోవాలి. ఒక్కటే చదివిన కంక్లూషన్ రాకూడదు.
Another rule for a good Bible interpretation is you must pay very close attention to the
grammar.
What do the words actually mean and what is the structure of the sentence? All is part of the grammar in order to understand the truth correctly. Now this morning I want to give you another very important rule for Bible interpretation. You must understand the historical setting and the historical context to correctly interpret a Bible passage.
సరిగ్గా బైబిల్లో చెప్పబడిన ఒక ప్యాసేజ్ ని మనం అర్థం చేసుకోవాలంటే అది చెప్పబడినటువంటి రోజు ఎప్పుడు ఈ మాటలు చెప్పబడినవి ఆయన చరిత్ర మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలి.
సో ఐ వాంట్ టు యూజ్ దట్ థాట్ టు గివ్ యు సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ ద కింగ్డమ్ ఇన్ బైబిల్ ఇంటర్ప్రిటేషన్.
బైబిల్ తర్జుమా చేసిన విధానంలో దేవుడు రాజ్యం కూర్చున్నటువంటి మాటలు కొన్ని మనం నేర్చుకుందాం.
The Old Testament has many prophecies about the thousand-year kingdom. You know, it's very unfortunate that most Christian preachers only talk about heaven after this life, or life in eternity, with almost no details.
ప్రభు నమ్ముకోండి, దేవుడికి ధర్మం ఇస్తాడు, ఈ రెండు మాటలు చెప్తారు కానీ వెయ్యేళ్ల పరిపాలన మర్చిపోతారు, తీసేస్తారు.
But the major emphasis of future prophecy after this age in the Old Testament is this 1,000-year kingdom.
ఈ యుగాంతం అయిపోయిన తర్వాత, ఈ భూమి మీద ఈ యుగం గడిచిన తర్వాత నిత్య జీవానికి ముందు జరిగే వెయ్యేళ్ల పరిపాలన, దీని గురించి పాత నిబంధనగా ఉన్నది.
Here is what the Jews believe. Here's the historical setting and context of what the Old Testament Jews believe about the future.
యూదులు ఫ్యూచర్ గురించి, రాబోయే సంగతుల గురించి ఈ విధంగా నమ్మారు.
They believe this. They believe that we're in one age now that we're living in. But there is an age to come when Messiah rules on the earth. And they were preparing now for that coming age.
యూదులంతా కూడా సహజంగా యూదులు ఏమని ఆలోచించాలంటే ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ జీవితము అయిపోతున్నది, ఈ యుగం అర్థమైపోతుంది, ఇక మొదలయ్యే యుగము మెస్సయ్య ద్వారా పరిపాలన జరిగేటువంటి యుగము, ఆ యుగం కొరకు యూదులు సిద్ధపడుతూ ఉండేవారు.
They saw the next age, the coming age, is the age of Messiah's reign on the earth.
వారు దేని కోసం సిద్ధపడుతున్నారంటే క్రీస్తు పరిపాలన కొరకు, మెస్సయ్య పరిపాలన కొరకు సిద్ధపడుతున్నారు.
They didn't see much of a division of the thousand years in eternity, but they saw all this next age as Messiah's reign.
వాళ్ళు పరలోకము తర్వాత వచ్చే యుగానికి పెద్ద తేడా తెలుసుకోలేనప్పటికీ కూడా ఈ యుగం అయిపోతుంది, ఒక యుగం వస్తుంది, ఆ యుగం మాత్రం మెస్సయ్య ద్వారా పరిపాలన జరిగిందని మాత్రం నమ్మారు.
We won't look up the verses now, but in Revelation chapter 20, verses 4 through 6, you'll see the reference to 1,000 years when Christ reigns on the earth.
ప్రకటన 20:4-6 వరకు మెస్సయ్య 1000 పరిపాలన గురించి చెప్పబడింది. ప్రకటన 20:4-6 వరకు.
ఓకే, లెట్స్ గో టు 1 Corinthians 15.
మొదటి కొరింథీ 15:24
24-25
చదువుతాను. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును పుట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన భాగము కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను.
This tells us, verse 23 talks about his coming.
మొదటి కొరింథీ 15:23 ఆయన యొక్క మొదటి రాక గురించి మాట్లాడుతుంది.
Verse 24 talks about the end.
24 మాట్లాడుతుందంటే అంతం గురించి మాట్లాడుతుంది.
That references to the at the end of the 1000 years.
24 వచ్చిన దేని గురించి మాట్లాడుతుందంటే 1000 పరిపాలన అయిపోయిన తర్వాత గురించి మాట్లాడుతుంది.
After the 1000 years are over, Christ turns the kingdom over to God and the Father.
24వ వచనంలో 1000 పరిపాలన అంతా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు తన ఆధిపత్యాన్ని తండ్రి చేతిలో పెడుతున్నాడు.
That's after Christ has dealt with every enemy during this 1000 years and the final enemy that is dealt with is death.
కనుక ఈ 1000 పరిపాలనలో ఆయన ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా ఆయన పని ముగించేసి చివరిగా పని ముగించేది ఎవరినయ్యా అంటే మరణాన్ని దాని సరిగ్గా చూస్తారు యేసుక్రీస్తు వారు.
So we see that Christ is coming back with his kingdom.
Yesu tana rajyamto vastunnadu.
Let's look at the verse in Luke 19:11-12.
దేవుడి రాజ్యము వెంటనే అనబడునని వారు కలుస్తవలను ఆయన మరియకు కుమారుడు చెప్పారు. ఏదైనగా రాజకుమారుడు రాజ్యము సంపాదించుకొని మరణ రావడని దూరదేశములకు ప్రయాణమై
So if you look at these two verses carefully, you will see that the people who were listening to Jesus preach when he was going to Jerusalem thought that the kingdom of God, where Jesus was going to rule and reign, was going to come right then.
యేసు ప్రభు తన శిష్యులతో కలిసి యెరూషలేము వెళ్తున్నప్పుడు ఆయన పక్కన ఉన్న శిష్యులందరూ ఇంకొచ్చేసింది ఇంకే యెరూషలేము అంటే ఈ 1000 పరిపాలన మొదలవుతుంది ఇప్పుడే అని చెప్పేసి వాళ్ళ ఆశ్చర్యం చూస్తున్నారు.
In other words, they thought all the Old Testament promises about the age to come, Messiah's rule, were going to be fulfilled right there when Jesus was here the first time.
వాళ్ళనుకున్నారు క్రీస్తు మొదటి రాకంలోనే ఇదిగో 1000 పరిపాలన మొదలవుతుంది అని చెప్పేసి వాళ్ళనుకున్నారు.
So to help them understand, he gave a parable.
కనుక వారి అర్థమని ఆయన ఉపమానం చెప్తూ ఉన్నాడు.
And the first item in the parable is this, that a nobleman went to a distant country to receive a kingdom for himself and then return.
రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకుని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై అన్న మాట చెప్తున్నారు.
He's talking about himself pictured as this nobleman.
కనుక ఇక్కడ రాజకుమారుడిగా చూపిస్తున్నాడు.
After his first coming, he will go away.
మొదటి రాకం తర్వాత ఆయన వెళ్ళిపోతాడు.
And while Jesus is away, he will receive the kingdom authority and right from God.
ఆయన వెళ్ళినప్పుడు తండ్రి దగ్గర నుంచి ఒక అధికారాన్ని ఒక రాజ్యాన్ని ఆయన పొందుతున్నాడు.
When Jesus comes back again, it is to establish this kingdom on the earth where he rules with a rod of iron over the whole earth.
కనుక యేసు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయన వస్తాడు ఇనుప ధర్మంతో ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా 1000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేస్తాడు.
He will rule for 1000 years.
1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు ఆయన.
And then at the end, he will turn the kingdom over to God and the Father.
వెయ్యి సంవత్సరాలు పరిపాలన అయిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే తన అధికారాన్ని తండ్రికి అప్పగిస్తాడు.
And so after the 1,000 years, the eternal phase of his kingdom comes in.
Kanaka aa veya parivartana ayipoyina tarvata appudu manantha kuda nitya jeevamu nityatvam kondu appudu antha vaibhav chandra kada chaala mandi narustaru.
Now listen to this term that the Jews understood about the Messiah's kingdom. They had a specific term for this coming kingdom. They called it the age to come.
యూదులు నిత్యత్వాన్ని నిత్య జీవాన్ని
so they called the 1,000 years and they
called his kingdom a 1,000 years. Messiah's rule, the kingdom of Christ's rule as the age to come.
క్రీస్తు వయ్యేల పరిపాలనని ఈ మెస్సయ్యేల వయ్యేల పరిపాలన వాళ్ళు ఏమని ఇచ్చారంటే రాబోయే యుగం అని చెప్పేసి యూదులు తెలవడం ఆరంభించారు. బయట పెట్టిన దయచేసి
ఓకే we're going to show you some places in the scripture where it talks about the age to come.
Aithe raaboye yugam gurinchi konni vachanalu cheptaru raasukundaru kada raasukondi raaboye yugam gurinchi.
Turn to Mark chapter 10.
Marku 10 adhyayam.
And read verse 30.
Upaya vachanalandi ai baba ki ni velle ekku vanna chusalam ani cheppanu chalo upaya vachanam ippudu vachanam kuda
ippudu yemundu ఇంతలతో పాటు దూరంతలుగా ఇంతలతో అర్హత దూరపు అక్షరించినట్టు తల్లులను పిల్లలను దూరలను రాబో లోకం నిత్య జీవం పొందునని ఇంత నిశ్చయంగా
చెబుతున్నాను. రాబో లోకం అని చెప్పాడు ఇక్కడ.
I hope it has it the same way in Telugu. It talks about the present time or the present age, and then he talks at the end of the verse about the age to come.
That's right.
Okay, so see this is the concept, the understanding that the Jews had. That was a historical setting. There's this time now where we're living our life, and then there's a coming time, which is the age to come when Jesus rules and reigns on the earth for 1,000 years.
కనుక యూదులు కూడా బాగా అర్థం చేసుకున్నారు. ఏం అర్థం చేసుకున్నారంటే ఇప్పుడు ఉన్న లోకము అంత మాత్రమే కాకుండా రాబోయే లోకం పోతుందని చెప్పేసి యూదులందరూ కూడా అర్థం చేసుకున్నారు.
Now I want to show you why the age to come cannot mean eternity.
కనుక నిత్య ఇహలోకం అంటే రాబోయే లోకం అంటే నిత్య జీవం గురించి ఇక్కడ మాట్లాడండి.
Go to Ephesians chapter 2.
ఎఫెసీయుల గ్రంథం రెండవ అధ్యాయము
seated in the heaven. Ephesians chapter 2 verse 7.
Seven
doesn't mention about the ages to come. Only verse 6 mentions the ages to come. Right. 7 mentions only heaven. Mentioned heaven.
Okay. Sometimes the translations are not always the best.
But when you see the translation, verse 6 it says ages to come.
He says in verse 6 ages to come. Verse 6 in your Bible.
It's verse 6. Ottawa chapter 2, 2, 6. VCS Nandu, I am a
chesna upakaram dvara. Adhyanika maila tan rupa mahtarit padyamu. Rabo yukamula lo panparchu nimitamu.
Rabo yukamula lo anekaram dvara.
Okay. So if the Bible says there are ages to come, plural, that means there is more than one age after this age.
కనుక రాబో యుగం కదా, యుగముందు అనుంది కదా. యుగము అంటే వెయ్యి పరిపాలన మాత్రమే కాదు, తర్వాత నిత్య జీవము అనేటువంటి ఒక యుగం ఉన్నది.
The age to come in Mark 10 that we read a while is the 1,000 year kingdom. But beyond that there are ages of eternity.
కనుక దేవుడా యేసు ప్రభు చెప్పిన రాబో యుగం అన్నాడంటే వెయ్యేళ్ళ పరిపాలన. ఇక్కడ చూస్తే ఎఫెసీయుల 2:6 యుగములు అంటే అక్కడ ఒక యుగము కాదు, వేరు పరిపాలన తర్వాత కూడా ఇంకా కొన్ని యుగాలు రాబోతున్నాయని చెప్పేసి వాక్యంలో ఉంది.
Now let me give you another understanding in the historical context of what the Jews believed.
యూదు ఏంటన్నారు ఒక ఉదాహరణ మీద చెప్తాను.
They believed that you can only participate as a Jew in the coming blessings of Messiah's kingdom if you were obedient in this life.
వాళ్ళు ఏంటన్నారంటే ఈ లోకంలో బ్రతుకుండా కొన్ని మంచి పనులు చేస్తే పరలోకం వెళ్తావు అని యూదులు నమ్మారు.
In other words, there was a condition on which you could participate with the Messiah in that kingdom. If you didn't meet the condition, you could not participate.
కనుక ప్రియ దేవసైనా ఇక్కడ ప్రయాణం చేసుకోవాలంటే మీరు కానీ ప్రభు నమ్మితే, అంటే ఆ యేసు ప్రభు యొక్క క్రియ మెస్సయ ప్రకారం చేస్తే మెస్సయ రాజ్యంలో మనం ఉంటాం.
So the Jews were very concerned that they lived a proper life so that they could be with the Messiah in the age to come.
ఇది యూదులు నమ్మే సిద్ధాంతము. మెస్సయకు అనుకూలంగా మనం జీవిస్తే మెస్సయ రాజ్యంలో మనం ఉంటాం.
Now this historical setting and understanding of the Jews' understanding of the scripture is very important.
కనుక వాక్యము వచనాలు చదువుతున్నప్పుడు వచనాలను సరిగ్గా అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం.
And the Bible gives us very one story that really brings this into clarity.
కనుక ఒక వాక్యం అయితే మనకి సరిగ్గా అర్థమైతే ఒక వాక్యం చదువుతూ
in the three gospels, Matthew, Mark and Luke,
Matthew, Mark, Luke suvartalalo
there was a rich young ruler who came to the Lord.
Dhanavantudainatvanti nyayadhipati oka athunu Yesu prabhuku vachadu.
And he said, what must I do to possess life for the age, or life in the coming age? Now it says eternal life, I won't get into the Greek, but he means life for that coming age.
నిత్య జీవం పొందడం ఏం చేయాలి అని తెలుగులో ఉంది, కానీ వాస్తవానికి అది గ్రీక్ ట్రాన్స్లేషన్ ఉందంటే నేను రాబోయే యుగంలో జీవించడానికి నేనే మంచి పని చేయాలి అని ఈ ధర్మగురు యేసుని అడిగాడు.
In the Greek text it literally means the young ruler says, what must I do to possess life in the age?
ఇక్కడ ఈ యొక్క యవనస్తుడు వచ్చి ప్రభువుని ఏమన్నాడంటే, అయ్యా రాబోయే లోకంలో నేను అక్కడ ఆ లోకంలో జీవించి ఉండాలి అంటే నేనేం చేయాలి, నిత్య జీవం గురించి కాదు ఆయన అడుగుతుంది, రాబోయే యుగంలో నేను బ్రతుకున్నానంటే ఏం చేయాలి?
మత్తయి
సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం. లేటి గారు వస్తే కుడి చేతి పక్కన కూర్చోండి, నేను కుడి చేతి పక్కన సీట్లు లేదు కనుక చెప్పండి. ఎంత ఉందని
The account of the rich young ruler starts at verse 16, and I would like to read verse 16. The rich young ruler was wanting to be with Messiah in the age to come.
రాబోయే యుగంలో బ్రతికి ఉండటానికి ఈ యవనస్తుడు కోరుతున్నాడు కనుక గమనించండి, కూర్చో పక్కన కూర్చోండి.
Because that coming age is an age of great blessing, which we will see.
ఎందుకంటే రాబోయే యుగం అనేది ఒక ఆశీర్వాదంతో నిండినటువంటి యుగము.
He was not asking, as you and I would ask today, what must I do to be saved from, you know, eternal judgment.
కనుక మనవరికత్తుగా వాళ్ళంట యూదులు, అయ్యా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి మనం యూదులు అంట. యూదులు కావాలంటే వాక్యాలు తెలుసు కనుక వాళ్ళు ఈ విధంగా అడుగుతున్నారు ప్రభుని.
He was asking, what must I do, Jesus, so I can be in that coming kingdom which I've read about in the prophets?
కనుక యేసు, నేను ఏమని చేయాలా రాబోయే యుగంలో, నేను ఆ యుగంలో నేను కూడా ఉండాలా, ఏమని చేయాలి నేను అని యేసు ప్రభుని అడుగుతున్నాడు.
And Jesus told him very clearly.
యేసు ప్రభు చాలా స్పష్టంగా చెబుతున్నాడు ఆయన తోటి.
He said, if you wish to enter life, that means life for that age. If you wish to enter life in that age, keep the commandments.
నీవు జీవములో ప్రవేశింపకూడని యెడల ఆజ్ఞలను గైకొనుము.
So Jesus is not talking about eternal salvation through the cross, by being born again, that kind of thing. He's talking about reward to be in the coming kingdom.
ఇక్కడ ప్రభు వారు అయ్యా నువ్వు మార్పులు పొందాలా రక్షణ పడాలా ఈ మాట ఆయన చెప్పట్లా. యేసు ప్రభు వేల పరిపాలన గురించి మాట్లాడుతున్నాడు కనుక బహుమానం గురించి మాట్లాడుతున్నాడు కనుక ఆజ్ఞలను పాటించమని చెప్పి దేవుడు చెప్తున్నాడు.
Because remember, eternal salvation is by grace through faith with no works.
కనుక నిత్య జీవం అనేది కృప ద్వారా విశ్వాసం ద్వారా ఫీల్ అవసరం లేదు నిత్య జీవానికి.
But here Jesus is not talking about eternal salvation because he's talking about obedience, works.
ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు నమ్ము దేవుడు కృప ద్వారా సత్యం రక్షించబడతావు యేసు ప్రభు చెప్పాలి ఆజ్ఞలను గైడ్ అంటే క్రియలు చేయని చెప్తున్నాడంటే దేవుడి రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు కానీ నిత్య జీవం గురించి మాట్లాడుతున్నాడు కదా.
So if you read on, and I will just summarize the verses, the man said he kept all these certain commandments.
లేటుగా వచ్చినందుకు మీకు అధికారం అన్నిటిని కనుకోబోతున్నాయి కూర్చోవాలి ఉండకూడదు.
Then in verse 20 he says, what else do I need to do?
అప్పుడు అయ్యా అన్నాడు ఇవన్నీ చేస్తున్నామని కదా ఇంకేం చేయాలా పర్లోకి వెళ్ళాలంటే దేవుడు రాజ్యాలంటే.
Jesus gave him more to do.
ప్రభు అంటున్నాడు దేవుడు రాజ్యం వేరు నిత్య జీవము వేరు ఇక్కడ.
He told him about he must get rid of his possessions because the man really liked his possessions.
ఎందుకని ఈ న్యాయాధిపతికి అతనికున్న స్వాస్థ్యము ఆస్తిని ఇష్టపడుతున్నాడు.
And he told him he must follow Jesus.
ప్రభు చెప్పాడు నన్ను వెంబడించేందుకు మీకు కష్టంగా ఉంది కానీ నన్ను వెంబడిస్తే క్రియ నేర్పిస్తాను.
Now we're going to see in a man, this cannot possibly be talking about salvation as you and I understand. Otherwise, our eternal salvation would be altogether based on works.
కనుక నిత్య జీవం అనేది క్రియలకి ముడి పెట్టకూడదు. నిత్య జీవము అది బహుమానమే. క్రియలు దేవుడి రాజ్యానికి అంటే వెయ్యేళ్ళ పరిపాలన, దేవుడి రాజ్యం అంటే వెయ్యేళ్ళ పరిపాలనకి.
So he went away grieved because he thought, I can't do all this to be in the Messiah's kingdom.
కనుక ఆయన వెళ్ళిపోయాడు, ఆయన ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడు.
So then Jesus used this encounter with this rich young ruler to teach his disciples about getting into the age to come.
ఇప్పుడు యేసు ప్రభు తన శిష్యులు నేర్పిస్తున్నాడయ్యా దేవుని రాజ్యం అంటే ఏంటి పరలోకం అంటే ఏంటి ప్రభు తన శిష్యులు
చెప్తున్నాడు. In verse 23 he was telling how hard it is for a rich person to enter the kingdom of heaven. That's the coming kingdom age. And in verse 24, he said it was easier for a camel to go through the eye of the needle than for a rich man to enter the kingdom of God. Again, referring to the thousand year age.
Everybody loves the moment.
మీకు నిశ్చయముగా చెబుతున్నాను ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది వెచ్చములో ఒంటె దూరుట సులభమని మీతో చెబుతున్నానని.
స్వర్ణ దానికి కూర్చుని వచ్చే సహోదరు గమనించుకుంటా వాళ్ళు దాన్ని చూపిస్తా ఉందండి.
When the disciples heard about these difficult requirements to get in the kingdom, they said, then who can be saved?
Yeah? మనైతే ఇటువంటి మంచి పనులు చేసి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి ఇల్లు ఇల్లు ఓళ్ళ పక్క అమ్ముకొని ఇంకా మెప్పించి దేవుని రాజ్యం చేయాలంటే ఎవరు వస్తారు దేవుని రాజ్యంలో వెయ్యే పరిపాలనలోకి అని శిష్యులు అడుగుతున్నారు.
Now here is where we Bible students and Bible teachers must pay attention.
బైబిల్ను అర్థం చేసుకునే విద్యార్థులు బైబిల్ను బోధన చేసేటువంటి బోధకులు ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
When Christians hear the word saved, they always think about saved from hell to heaven, right?
Rakshana ane maata Bible lo ekkada kanapadina kuda mana em artham chesukuntam ante narakam nunchi rakshinchabadatam ane maatrame artham chesukuntam jagrattagandi.
This is common when you say, are you saved? It means, have you been forgiven so that you will go to heaven.
చూడండి అయ్యా నువ్వు రక్షించబడ్డావా అని అడుగుతారు కదా, అడుగుతారు కదా. నా అర్థం ఏంటంటే అయ్యా నువ్వు నీ పాపాలు ఒప్పుకుని దేవుడి దగ్గర పారిశుద్ధం పొంది పరలోకం అనేది రక్షణ పొందావా అని అర్థం చేసినట్టుగా ఉంటుంది
సాధారణంగా.
ఇంకోటి మనం నేర్చుకోవాలి రక్షణ అంటే కేవలం దానితో ముడిపెట్టకూడదు.
The word for saved in the Greek language has no theological definite meaning.
గ్రీక్ లో రక్షణ అనే దానికి ఆ వేదాంతపరమైన అర్థం సరిగ్గా లేదు రక్షణకి గ్రీక్ లో.
When the Bible uses the verb save, it basically means to deliver.
రక్షణ అనే మాట గ్రీక్ లో వాడినప్పుడు దాని అర్థం ఎట్లా ఉందంటే ఆ విడుదల అన్నట్లా ఉంది. రక్షణ అంటే విడుదల.
ఫర్ ఇన్స్టెన్స్ దట్ సేమ్ వర్బ్ టు సేవ్ ఆర్ టు డెలివర్ వాస్ యూజ్డ్ టు జీసస్ హీల్ పీపుల్. హీ డెలివర్డ్ దెం ఫ్రమ్ సిక్నెస్.
మరి అస్వస్థతగా ఉన్న వారిని దేవుడు స్వస్థపరిచినప్పుడు విడుదల అని అర్థించినట్లుగా రక్షణని అక్కడ కూడా వాడేది.
It was used when people got out of, when they had a storm and they got into the sea and they were delivered from drowning in the sea.
Kanaka vaaru aa samudram meeda gaalu tufaanu vachinappudu daani nunchi yesu prabhu vaarini rakshinchaaru kada. Rakshana ante akkada anukunte viduthala.
So we must, this is another rule of Bible interpretation.
Bible artham chesukoni meeku oka aagnya.
Every word has a meaning.
Prati maata kuda oka artham undi.
But it's only a potential meaning.
Aithe aa yokka sandarbhamlo raayina artham maatrame undi.
The meaning must be determined by the context of the word.
Akkada ee vidhanga ee sandarbhamlo vaadane daaniki anvayinchukovali gaani inkokaru anvayinchindi chesi akkada pettakoddu manu.
In this context, when the disciples were asking Lord, who did he say?
ఎట్లా ముడిపెడితే ఎవరు రక్షించబడతారని చెప్పేసి 23:4 మత్తయి సువార్త
19:4
కనుక శిష్యులకి ఇంకా నిత్యత్వం గురించి నిత్య జీవం గురించి ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాలి కనుక శిష్యులు అయ్యా ఎవరు రక్షింపబడతారు అని యశ్వరం అడుగుతున్నారు. అంటే ఏంటంటే ఏల బంధంలో ఎవరు వెళ్తారు, దేవుని రక్షణకు ఎవరు వెళ్తారు అని అడుగుతున్నారు.
Now Jesus said that although it seemed impossible to be in that kingdom, it was like putting a camel to the eye of the needle, that with God is our strength and our power, all things are possible.
చూడండి, నిజమే, మానవ యొక్క శక్తి మీద ఆధారపడితే కష్టమే అయ్యా. మరి ఇట్లా ఉండాలంటే ఎట్లా బతుకుతామో, రిజర్వేషన్ లేకుండా మీరు ఎట్లా బతుకుతామని తెలుసుకోవద్దు అడుగుతూ ఉంటాడు. నిజమే, మానవ స్వశక్తి మీద ఆధారపడితే బ్రతలే, మరి క్రీస్తు శక్తి మీద ఆధారపడితే సమస్తము సాధ్యమే. హల్లెలూయా.
If that rich young ruler had put his faith in the Lord and received the Lord as his life, he could have had the strength to give up all his possessions and to follow Jesus.
ఆ యొక్క ధనవంతుడు యేసుప్రభువు కొంచెం అడిగినప్పుడు తన స్వశక్తి మీద ఆధారపడ్డాడు. అదే ప్రభువు మీద ఆధారపడి ఉంటే ఆ ధనవంత ఇచ్చినా కూడా అతనికి సమృద్ధి దేవుడు ఇచ్చేవాడు. హల్లెలూయా.
Now we have to see that the next verses are talking about Jesus applying this message, the rich young ruler, applying it to his disciples, that is to us.
కనుక తన శిష్యులకు దేవుడి మాట చెప్తాడు. తన శిష్యులు అంటే మనమే.
బికాస్ పీటర్ సేస్ ఇన్ వర్స్ 27, వి లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోడ్ హిమ్.
ఏమంటున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి.
ఇఫ్ వి బీన్ అ ఫాలోవర్ ఆఫ్ హిమ్ జీసస్, వాట్ విల్ బి దేర్ బి ఫర్ us?
ప్రభువా, సమస్తము విడిచి నేను వెంబడించాను కదా, మరి మాకేం దొరుకుతును అని ఆయన అడుగుగా 27:19.
And he said, you who have followed me in the regeneration. I don't know what that intelligence says.
Yes, why is that written?
I don't know what it says.
Yeah, that's right.
In the regeneration? Mm-hmm. The regeneration, and the regeneration is a term, another Bible term, for the 1,000-year kingdom of Christ on a renewed earth.
Yes, why is that written? ప్రపంచ పునర్జన్మ మందు అంటే ప్రపంచ పునర్జన్మ మందు అంటే క్రీస్తు ఎస్ఐఏ 1,000 పరిపాలన అన్నమాట. హల్లెలూయా.
సో ఐ నో వి కవర్డ్ అ లాట్. సో జీసస్ సేయింగ్ yes to this, Jesus was agreeing with this rich young ruler that obedience is required to be with him in the Messiah's rule.
మెస్సయ్యా 1,000 పరిపాలనలో ఉండాలి అంటే విధేయత అనేది చాలా ప్రాముఖ్యం.
And he applied this story of the rich young ruler to his own disciples.
కనుక తన శిష్యులు కూడా ఇదే మాట చెప్పాడు. ఆ యొక్క యవనస్తుడికి ఏం చెప్పాడు?
Whoever would fully follow the Lord would indeed rule and reign with Jesus in the renewed earth of 1,000 years.
ఎవరైతే పూర్తిగా దేవుని వెంబడిస్తారో, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించేవారు తప్పనిసరిగా ఆ 1000 పరిపాలనలో దేవుడితో కలిసి క్రీస్తుతో కలిసి పరిపాలన చేస్తారు. హల్లెలూయా.
This is a positive reward that Jesus gives to all of his any believer who will follow him all the way.
Kanka chivara varaku vaani ramaninchevaru vinaya kalige vaariki yesu icche bahumanamu aayunga kalisi paripalana cheyadamu.
This is not eternal salvation in eternity.
Idi nitya jeevani kudipettabadu nitya jeevani diniki sambandham ledu. Idi devu rajyamu vinaya paripalana bahumanalu.
The moment we believe, we are transferred from the kingdom of darkness into the kingdom of His beloved Son.
Kanka manu devuniki rajyamuniki rammani devukunnanu kochunnanu.
And John 3:16 tells us that if we believe in Him, we shall never perish but have eternal life.
Ayyenu viswasinchute Yohana suvartha 3:16 nadippaka nitya jeevamu manamu pondutamu.
That's eternal salvation solely by God's grace with none of our works.
Kanka kreelavanna kaligindi kaadu nitya rakshana nitya jeevamu.
But participation in the Messiah's coming kingdom is based altogether on our obedience, our works in following the Lord Jesus Christ.
Aithe devudu rajyamu vidana paripalana anedi evariki labhistunnante bahumanalu క్రీస్తు చెప్పిన విధంగా నడిచిన వారికి, విధేయత చూపించిన వారికి బహుమానాలు ఇచ్చే ప్రదేశమే వెయ్యాల పరిపాలన.
If you read the notes that were handed out, you'll see that there are many blessings of this kingdom.
దేవుని రాజ్యంలో ఉన్న ఆశీర్వాదాల గురించి నేను ఒక పాంపెట్ ఇచ్చిన పాంపెట్ మీ దగ్గర ఉంది కదా, నాకు ఒకటి చూడండి.
There will be health and peace and joy and prosperity.
చూడండి, అక్కడ ఆశీర్వాదము, ఆనందము, సమాధానము ఇవన్నీ కూడా దేవుని రాజ్యంలో
ఉంటాయి. అయితే
ఈ భూలోకంలో ఉండకుండా సాధారణ 1000 సంవత్సరాలు భరించబడతాడు.
Jesus will rule and keep everything in righteous order.
యేసు మాత్రమే పరిపాలన చేస్తాడు. నీతి న్యాయ పరిపాలన ఈ భూమి మీద జరుగుతుంది.
Victorious Christians, once you have followed the Lord fully,
విజయవంతమైన క్రైస్తవ జీవితం మనం జీవిస్తాం.
Will be ruling and reigning with Christ.
ఈ లోకములో విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించిన వారు క్రీస్తు కూడా వెయ్యాల పరిపాలనలో ఉంటారు.
These are the various crowns that Jesus gives to the faithful believers.
కనుక విశ్వాసులైనటువంటి వారికి ఆయన చెప్పినట్టు నడిచే వారికి దేవుడు బహుమానాలు ఇస్తూ ఉన్నాడు.
He gives them crowns, and in Luke 19 it talks about rulership over various cities.
కనుక దేవుడు కొద్దిలో నమ్ముకున్న వారికి మరికొద్ది మరి వాటిలో ఉండమని చెప్పి దేవుడు బహుమానాలు ఇస్తున్నాడు పట్టణాల మీద.
But let me tell you the greatest blessing in the kingdom age.
దేవుడి రాజ్యంలో గొప్ప ఆశీర్వాదం ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను.
The greatest blessing in the kingdom age is that we get a magnified and multiplied experience of Christ.
కనుక క్రీస్తుతో కూడా ఉండలేదు. ఒక భాగం ఒకసారి ఆలోచించాలి. మనతో పాటుగా మనం చూస్తాం ఆయన్ని, ఆయన మాట్లాడుతూ ఉంటాం, ఆయన కలిసి పరిపాలన చేస్తాం. అది గొప్ప భాగ్యం కాదు వెయ్యాల పరిపాలనలో.
Go back to Mark 10 verse 30.
10:30 Mark Suvartha.
Yeah. And he's talking, he's replying to Peter what they will gain. He's telling Peter what they will gain if they follow him fully. Because Peter had said, we've left everything and followed you in verse 28.
1:30
Yeah. Well, just mention that Peter said they left everything and followed him in verse 28.
28వ వచనంలో పేతురు అంటాడు, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగింది.
సో జీసస్ ప్రామిసెస్ హిమ్ ఎ రివార్డ్ ఇన్ వర్స్ 30.
యేసు ప్రభు చెప్తున్నాడు సమాధానం, 30వ వచనం, ఇప్పుడు యమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోకముందు నిత్య జీవమును పొందునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను.
The blessings of following the Lord belong both to this age and the age to come.
Kanka yesunu vembadinchadamlo ee lokalo aashirvadalu unnai, raaboye viyala paripalanalo kuda aashirvadalu unnai.
In the age to come there will be a great blessing of an increased fullness of our union with Christ.
Kanka kristulo manamu mayagamaipovadamu adi aashirvadamu.
Jesus said in this verse, in the age to come eternal life.
కనుక రాబోయే లోకంలో నిత్య జీవం అని యేసు ప్రభువు చెప్తున్నాడు.
And John 17 verse John 17 verse 3 talks about eternal life is to know Christ, to know God.
మరి ప్రభువు తెలుసుకోవడానికి నిత్య జీవం అని చెప్పేసి 17వ వచనంలో ఉంది యోహాను సువార్త
17:3
ఉంది మాట.
అద్వితీయ
సత్య దేవుడైన నిన్ను మీరు పంపిన యేసు క్రీస్తుని ఎదుగుటయే నిత్య జీవము. 17:3
This means that God's kingdom, Christ's kingdom of 1,000 years, has its special blessings for the victorious, obedient Christian.
కనుక విజయవంతమైన విధేయుడైన క్రైస్తవులకు ఆశీర్వాదాలు ఉండగా ఉంటాయి.
We get to rule with Christ and be his partner in ruling the world.
క్రీస్తుతో కలిసి సమానంగా మనము ఈ వెయ్యేళ్ల పరిపాలనలో పరిపాలన చేస్తాం.
But we also get a greatly magnified experience of Christ himself.
అంత మనం పరిపాలన చేయడమే కాదు, ఆయన తెలుసుకుంటాం మనం, ఆయనతో ఉంటాం కనుక ఆయన ఎక్కువగా మనం తెలుసుకుంటాం.
Let's take your best experience that you ever had of enjoying the Lord.
కనుక ఒకసారి ఆలోచించండి, యేసు క్రీస్తు ఎక్కువగా ఆనందించినటువంటి రోజు, పరిశుద్ధాత్మతో నింపబడిన రోజు ఒకసారి ఆలోచించుకోండి.
Take your best experience when you were so caught up in the Spirit and loving God.
Oh, దేవుడు ఆనందించినటువంటి రోజు ఒక రోజు మీ జీవితంలో ఎప్పుడు మొత్తానికి.
Now multiply that times 100.
ఆయన రోజుని 100 సార్లు హెచ్చించుకోనంటే 10 శాతం ఆనందిస్తే 1,000 శాతంతో పోల్చుకుంటే అసలు ఊహించడం ఆనందము. కనుక అటువంటి ఆనందం ప్రతిరోజు 1,000 పరిపాలనలో ప్రతిరోజు కూడా అటువంటి ఆనందం కలుగుతుంది. కనుక దేవుడి యొక్క జీవంలో మనం ఉంటాం ఈ 1,000 పరిపాలనలో. కోరుకోము, కేవలం క్రీస్తునే కోరుకుంటాం. అప్పుడు
యేసు
యొక్క జీవము నీలో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ
1,000
అందరూ కలిసి ఆయన ఆనందిస్తాం. 1,000 పరిపాలనలో
అదంతా
వరకు జరిగిందంటే విధేయతో ఆయన మనం వెంబడించినప్పుడు. ఇప్పుడు
ఇది
దేవుడి రాజ్య బహుమానాలు.
This is the prize for which Paul was waiting and running to win the prize.
ఈ బహుమానాలు ఆయన బహుమానం పొందడానికి, గెలవడానికి మనం చేసేటువంటి ప్రయత్నాలు.
To gain Christ.
క్రీస్తు సంపాదించుకుంటు కొరకు.
To be with him in the 1,000 year kingdom.
1,000 పరిపాలనలో మనం ఆయనతో కలిసి ఉండడానికి.
Hallelujah!